శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ శారదా చంద్రమౌళీశ్వరాభ్యాం నమః. శ్రీ జగద్గురవే భారతీ తీర్థస్వామినే నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జగద్గురుమయమైన సభాతత్సుకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ శ్రీ దక్షిణామూర్తి తత్వంలో ఆ పరమాత్మ అందరి లోపల ఉన్నటువంటి వాడు ఆయన. ఆ చైతన్యం అంటే ఒకటి ఉంది గనకనే నువ్వు అందులో ప్రతిఫలించిన విశ్వాన్ని చూసి ఆయననే విశ్వం అనుకుంటున్నావు నువ్వు. ఆ చైతన్యం నిజానికి ఏమీ లేదు, వికారమే లేదు దానికి. కానీ నువ్వు అనుభవించే సుఖదుఖములు ఈ బయట విశ్వం నుంచి ఆరోపించుకుని, ఇదంతా చైతన్యమునందు ఆరోపించుకుని, ఆ నేను అనబడే నేనే బాధపడుతున్నాను లేదా సుఖపడుతున్నాను భయపడుతున్నాను ఇవన్నీ అనుకుంటున్నావు. కానీ ఏ చైతన్య ఆధారంగా ఇవన్నీ అనుకుంటున్నావో ఆ చైతన్యానికి ఇవేవీ లేవు. కేవలం నువ్వు ఆరోపించుకున్న మాయ చేతివి పొందుతున్నావు సుమా అని ప్రతిపాదిస్తున్నారు. అది ఈ మాయా లక్షణం. ఈ మొత్తం జగత్తంతా స్వప్నతుల్యం అని చెప్తూ మనకి శంకరుల వారే ఆత్మబోధలో సంసార స్వప్నతుల్యోహి రాగద్వేషాది సంకులః స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే అసత్యవద్భవేత్ అని చెప్పారు అక్కడ. ఈ ప్రపంచము జీవితం, సంసార శబ్దానికి రెండు అర్థములు, మన ఎదురుగా ఉన్న ప్రపంచము జీవితం, ఈ రెండూ కూడా రాగద్వేషాది సంకులః, ఈ మితి చెయ్యడం వల్ల ఏర్పడుతుంది రాగము ద్వేషము. ఇది నాది కాదు అనే భావాల వల్ల రాగద్వేషాలు ఏర్పడుతున్నాయి. ఇది ఎవరు మితి చేశారు? నీ అహంకృతే మితి చేసింది. ఈ అహంకృతే ఒక్కొక్క దాన్ని చెప్తుంది, వీడు నావాడని వీడు పైవాడని బయట ఉన్న విశ్వంలో దోషాలు ఆరోపణ చేస్తాయి. వీడు నావాడు అనేటువంటి రాగాన్ని ఒకదాని మీద, ఇది నాది కాదనే ద్వేషాన్ని బయట ఏర్పాటు చేసి, ఇదే నిన్న మనం చెప్పుకున్న వీరు నేమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక. ఈ మతి భ్రమణమే ఇక్కడ మాయా అని చెప్పబడేది. ఎవరు చెప్పినా ఒకటే మాట అండి, అక్కడ భాగవతంలో ప్రహ్లాదుడు చెప్పినా ఇక్కడ జగద్గురువులు చెప్పినా ఒకటే మాట. ఇది మనం తెలుసుకోవాల్సిన మాట. ఈ మీరు నేను అనే భ్రమ ఎందువల్ల ఏర్పడుతున్నది? నిరంతరం నిరంతరం నేనే దేహాన్ని, నేనే మనస్సుని, నేనే ప్రాణాన్ని అనేటువంటి భావన చేత ఏర్పడుతున్నది. కానీ ఏది ఉండడం వల్ల నేనుందో అది గ్రహించగలిగితే ఇది తొలగుతున్నది. ఆ గ్రహింపుకు రావడమే ఆత్మబోధ అని గురువుగారు చెప్తూ అక్కడ ఈ విషయాన్ని ప్రస్తావించారు. స్వకాలే సత్యవద్భాతి. స్వకాలే అంటే నిద్రాకాలంలో సత్యం వలె కనిపిస్తున్నది. ప్రబోధే అసత్యవద్భవే, ప్రబోధంలో అది అసత్యమని తెలుస్తుంది. కనుక మాయ దాటిన వాడు ఈ జగత్తంతా కూడా అసత్యమని గ్రహిస్తాడయ్యా. ఇదంతా నువ్వు ఏమనుకుంటున్నావో దాని ప్రకారంగా ఇముడుతున్నదే తప్ప దానికి యథాస్వరూపం లేదు. అయితే ఈ భ్రమ ఎలాంటిది? ఇక్కడ చాలా చర్చ చేశారు. దీని గురించి తేలిగ్గా చెప్తే అర్థమైనట్టే అనిపిస్తుంది. అంత తేలిగ్గా అర్థమైపోతే ఇంకా ఆత్మబోధ ఎక్కడవుతుందండి? ఇది ఆత్మజ్ఞానం అంతకంటే ఎలా అవుతుంది? మామూలు భౌతికమైన లెక్కే అర్థం కాదే, నానా తలపగలు కొట్టుకోవాలి. అందులో మనం చాలా కాలక్షేపానికి వచ్చి కూర్చున్నాక అంత తేలిగ్గా అర్థమవుతుందా మనకి? ఇక్కడ చూడండి, భ్రమ ఎలా కలుగుతుంది? దీనికి అనేక దృష్టాంతాలు ఉన్నాయి. విషయం చిన్నదే, దాన్ని మనకి ఎక్కించడానికి ఇన్ని దృష్టాంతాలు శాస్త్రాలు చెప్తున్నాయి. దీనికి మనకి ఠక్కువని వేదాంతం అనగానే ప్రతి వాడికి గుర్తొచ్చేవి రజ్జు సర్పభ్రాంతి, శుక్తి రజిత భ్రాంతి, ఇలాంటి కొన్ని టెర్మినాలజీ పారిభాషిక పదాలు ఉంటాయి. ఇవి దాటి మనం ఆలోచించలేం, కనుక దాంట్లోంచి వెళ్తే మరికొంత అర్థమవుతుంది. అందుకు ఉపనిషత్ వాంగ్మయం ఈ రకమైనటువంటి చక్కటి ఉదాహరణలు మనకిచ్చింది. వాటిని ఒక్కసారి మననం చేసుకోవాలి. ఎందుకంటే ఉపనిషద్ వాక్యం అనేది ఒకసారి విని వదిలేయవలసింది కాదు, అది శ్రవణం తర్వాత మననం తర్వాత నిధిధ్యాసనం. అందుకు నిరంతర మననం చేసుకోవాల్సింది. కనుక ఒకప్పుడు విన్నా మళ్ళీ వినండి, దీనికి అన్వయించుకోవడానికి ప్రయత్నించండి. రజ్జు సర్ప భ్రాంతి, ఇది చెప్పిన వెంటనే తాడును పాము అనుకోవడం అని వెంటనే అంటాం. అలాగే శుక్తి రజిత భ్రాంతి అంటే ముచ్చపు చెప్పును వెండి అనుకోవడం. ఈ రెండు ఎందువల్ల ఏర్పడ్డాయి? అయ్యా మీరంటున్నది లోపల ఏర్పడ్డ భ్రమ అని అన్నారే, మరి ఇక్కడ అంటే ఆత్మయందు ఈ జగత్తుని మనం ఆరోపించుకుంటున్నాం తప్ప నిజానికి ఈ జగత్ ఆత్మయందు ఈ జగత్ లక్షణము లేదు, నువ్వు భ్రమించి తీసుకుంటున్నావు. కనుక ఈ జగద్రూపంగా ఏది భావిస్తున్నావో అది మిథ్యా. సత్యమైన బ్రహ్మమేదో అది నీ ఆత్మ. ఈ విషయం ఎప్పుడు తెలుస్తుంది? ఆ సత్యం తెలిసేకే తెలుస్తుంది. అందుకే బ్రహ్మ సత్యం తర్వాత జగన్మిథ్య, కానీ ముందే జగన్మిథ్యా బ్రహ్మ సత్యం అని చెప్పుంటే జగన్మిథ్యారని తప్పండి. ఎవడైనా జగత్తును అసత్యం అంటాడా అనే ద్వైత భ్రాంతి పుడుతుంది. అందుకే బ్రహ్మ సత్యం అని తెలిసిన వాడికి జగత్ అసత్యం అనేది తెలుస్తుంది. ఇది ఎప్పుడు తెలుస్తుంది? శ్రవణం చేసి, మననం చేసి, విచారణ చెయ్యగా 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 తేలుతున్నది మనకి. అందుకు దానికోసం గురువుగారు ఇక్కడ మార్గం ఇస్తూ ఈ రజ్జు సర్ప భ్రాంతి తాడుని చూసి పాము అనుకోవడం. ఈ పాము అనుకోవడం ఎందువల్ల ఏర్పడినది అంటే దీనిని ప్రాతిభాసిక భ్రమ అని అంటారు. ప్రాతిభాసిక భ్రమ, దీనినే మనం అనాత్మాధిష్టానక భ్రమ అని మరొక మాట చెప్పారు. అనాత్మాధిష్టానక భ్రమ, కళంటే ఒప్పుకుంటాం, కళ నాలోనే ఏర్పడిన భ్రమ, అంతేగాని బయట ఏర్పడిన భ్రమ కాదు. కానీ నువ్వు ప్రపంచం అన్నావే, ఈ ప్రపంచం అనేది బయట ఉండడం వల్లే కదా నా మనస్సులోనైనా వేరే రూపంలోనైనా తీసుకున్నాను బయట ఉండడం వల్ల. కనుక ఇది ఎలాంటి భ్రమ అది కూడా చూడాలి. ఇక నువ్వు రజ్జు సర్ప భ్రాంతి అని చెప్పేవే తాడును చూసి పామనుకోవడం. ఇందుకు కారణం ఏమిటి? నా దృష్టిలో లోపమైనా కావచ్చు, బయట కాంతి సరిగ్గా లేకపోవడం ఏమైనా కావచ్చు. కనుక ఇది ఏర్పడడానికి కారణం నేను కాని బయట వస్తువు వల్ల ఏర్పడిన భ్రమ. దీనిని అనాత్మ అధిష్టానిక భ్రమ అని అంటారు. అనాత్మ అంటే నువ్వు కాని దాని యందు అధిష్ఠించింది, ఎందుకంటే తాడు నువ్వు కాదు, అది వేరేది, అనాత్మ వస్తువు, దాని యందు ఏర్పడినటువంటి భ్రమ అది. కనుక అనాత్మాధిష్టాన భ్రమ, దీని ప్రాతిభాసిక భ్రమ అని చెప్తారు. దీని ఆగంతుక దోషజన్యం అంటారు. ఆగంతుక దోషజన్యం అంటే బయట దాని దోషము వల్ల నీకు ఏర్పడిన భ్రమ. అంటే ఆ తాడు పాములా మెలికిపడి ఉండడము లేక వెలుగు సరిగ్గా లేకపోవడము, ఏదైనా బయట వస్తువు, తద్వారా నీకు ఏర్పడిన భ్రమ. కానీ ఆత్మాధిష్టాన భ్రమ అంటే ఏమిటి? కలలో ఏర్పడింది కళ, ఆత్మాధిష్టాన భ్రమ. అక్కడ నీకు బయట వస్తువు ఏదీ లేదు, నీ లోపల ఉన్న అంతఃకరణ చైతన్యంలోనే పరిశీలించింది. నువ్వు ఎప్పుడు అబ్జర్వ్ చేయు, అసలు నిజానికి వేదాంతాలు ఏవి అక్కర్లేదండి, కళ ఏమిటి, నేనేమిటి అని ఆలోచించి సద్గురువిని ఆశ్రయించి ఉపనిషద్వాక్యములను మననం చేసుకుంటుంటే తేలిపోతుంది. నిజానికి ఆత్మజ్ఞానం అంత తేలికేంది లేదు, అంత క్లిష్టమైనది లేదు. అందుకిక్కడ మన ఆత్మ ప్రదక్షిణం చేసుకోవాలి, అన్ని వైపుల నుంచి పరిశీలించడమే ప్రదక్షిణం. దేనికి? ఆత్మకే. కనుక ఎంత దైవమైనా మనలో ఆత్మగా ఉన్నవాడే, కనుక ఎంత దక్షిణామూర్తి అయినా నీయందు ఆత్మగా భాషించేవాడే. నాయందేంటండి, నేను జీవుణ్ణి, ఏ విధంగా ఫలానా రూపంలో ఫలానా దేహంలో ఇలా ఇలా అనుకుంటున్నావు, కానీ వీటన్నిటి దులిపేస్తే మిగిలేవాడెవడో వాడు దక్షిణామూర్తి. అది తెలుసుకున్నప్పుడు నువ్వు కూడా వాడేనయ్యా ఆ స్థితికి ఇదంతా. కనుక ఈ రజ్జు సర్ప భ్రాంతి అనేవన్నీ కూడా ప్రాతిభాసిక భ్రమలని, అనాత్మాధిష్టానక భ్రమ అని చెప్పబడుతుంది. అలాగే స్వప్న భ్రమ ఆత్మాధిష్టానక భ్రమ అన్నారు. ఆత్మయందు అధిష్ఠించే నీకు గోచరిస్తున్నది. ఇక ఇది ఉన్నరే, ఏది బయట జాగ్రత్త అవస్థలో మనం పొందేది, ఏది మనం సత్యం అనుకుంటున్నామో దాని పేరు అది వ్యవహార భ్రమ అన్నారు. అది ఆగంతుక దోషజన్యమైన ప్రాతిభాసిక భ్రమ కాదు, ఏదో ఒక దాని దోషం వల్ల వచ్చింది అనడానికి లేదు. జగత్తు సత్యమే సత్యమే సత్యమైన మనం ఎప్పుడు అనుకుంటున్నామే, ఈ దోషం పేరేంటంటే అనాది దోషజన్య భ్రమ అన్నారు. అనాది దోషం అంటే ఏమిటి? జీవుడికి అనాదిగా ఉంది, అది పుట్టడమే దానితో పుట్టాడు వాడు. వాడు ఎలా ఆలోచిస్తాడండి? అంతే కదా, పుట్టడమే దానితో పుట్టిన వాడికి మరొకటి ఉందని తెలియదు. పుట్టడమే అంధుడైన వాడికి వర్ణముల గురించి వీటి గురించి కూడా చెప్తే తెలిసిందే తప్ప వాడికి స్పృహే వాడికి కలగదు. అందుకే పుట్టడమే దానితో పుట్టాడు అంటే అర్థం అనేక జన్మల కర్మవాసనల వల్ల పేరుకుపోయినటువంటి అనాద్య విద్యా దోషజన్యం చేత, మాయ చేత, ఈ సూపర్ ఇంపోజ్ వల్ల ఏర్పడినటువంటి ఆ మాయాజన్య దోషం చేత ఆత్మ చుట్టూ ఆవరించుకుపోయి అది వ్యవహార భ్రమ కల్పిస్తున్నది. ఇది వ్యవహారమే, వ్యవహారానికి సత్యమే, వ్యవహారానికి సత్యము, పరమార్థానికి అది భ్రమ. అందుకే దీని వ్యవహార భ్రమ అని చెప్పారు. అయితే నిద్ర ఎప్పుడు కన్నావు? ఒళ్ళు మరచినప్పుడు నిద్ర కని నిజం అనుకున్నావు, ఆత్మని మరచినప్పుడు ప్రపంచాన్ని చూసి నిజం అనుకున్నావు. చాలా ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఒళ్ళు మరచినప్పుడు కళను చూసి నిజం అనుకున్నావు, ఆత్మని మరచినప్పుడు ప్రపంచాన్ని చూసి నిజం అనుకున్నావు. కనుక స్వప్నాదులు ఎలా నీ యందు భాషించేయో జగత్తు కూడా నీ యందు భాషించేదే తప్ప బయట లేనిది అని స్పష్టంగా చెప్పారు. అందుకు ఇప్పుడు మనకు ఒకటి తేలిపోయింది, ఏమని? పడుకోవడమే కాదయ్యా, మెలకువగా ఉండడం కూడా నిద్రే అని. అయ్యా మేము మెలకువలో కూర్చోరా నిద్రపోగలం ముందు చూసేసే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ విషయం వేరు. అలా ఉంటూ ఉంటాయి. ఒకసారి ఇలాగే ప్రవచనం జరుగుతుంటే మహానుభావుడు చెప్తూ ఉన్నట్ట, చెప్తూ ఉంటే పాపం శ్రద్ధగానే ముందు రోజులో కూర్చున్నాడు, కానీ లోపల దోషం చేత వస్తూనే ఉంది నిద్ర. చెప్తున్న వాడికి పాపం ఎంత తపరబడి ఇంది బాధించి, తనకు అర్థం ఒకడు ఒకటి, అవతల వారికి అర్థమయ్యేటట్టు చెప్పడం మరొకటి, రెండూ శ్రమయుక్తమే. అదేదో ఆయన యాతన పడుతూ ఉంటే ఈయన మధ్య కునుకుతూ ఉన్నట్ట. ఈయన మధ్యలో ఏమయ్యా నిద్రపోతున్నావా అంటే లేదండి అన్నట్టు ఉలిక్కిపడి, మళ్ళీ కొంతసేపు అయ్యాక మళ్ళీ తూలి పడుతుంటే ఏమయ్యా నిద్రపోతుంటే లేదండి అన్నట్ట. అలా నాలుగే మార్లు నిద్రపోతున్నామంటే లేదండి లేదండి అని, అని ఆరో మారు ఏమయ్యా బ్రతికే ఉన్నామంటే లేదండి అన్నట్ట. తద్వారా వాడి అవస్థ ఏదో తెలిసిపోయింది కదా మనకి, అది కంటిన్యూ అనమాట. కనుక ఈ నిద్ర ఉన్నదే మనం ఒళ్ళిని మరిపించేసింది ఆ నిద్ర, ఆత్మని మరిపించింది ఈ నిద్ర. కానీ మొత్తం మీద ఒకటి అర్థమైపోయింది మనకేంటని, బ్రతికే ఒక నిద్ర అన్న విషయం అర్థమైపోయింది. ఈ నిద్ర నుంచి మేల్కోవయ్యా, నువ్వేమిటో తెలుసుకోవయ్యా అని వేదమాత లేపిందండి. ఆవిడ లేపడం మామూలుగా పడుకున్న వాడిని మామూలు లేపినట్టు కాదు. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య పరాన్ని బోధత, ఈ మాట తీసుకుని బాంబులు పేల్చాడు వివేకానంద. ఇదయ్యా భారతీయ ధర్మశాస్త్రం, ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య పరాన్ని బోధత. ఏమిటి అంతసేపు నేను కించిజ్ఞుణ్ణి, నేను జీవుణ్ణి కాదు, నువ్వే బ్రహ్మము, ఎంత గొప్ప మాట చెప్పాడండి. చాలది ఒక్కసారి మాట వింటే చాలు మనలో, తర్వాత ఏదేంటో తేల్చుకుందాం. నువ్వే బ్రహ్మము అనగానే ఎలాంటి మాట వస్తున్నది, ఎక్కడో లేడనమాట అంటే మాట్లాడితే వేరుగా లేడనమాట, నేనే ఆయన అన్నమాట, అక్కడిదాకా తీసుకుపోతాడనమాట. కనుక ముందు ఆ మాట మనకి ఎలా స్థితికి తీసుకెళ్తుందో చూడండి. ఈ శంఖధ్వని ముందు చేసి మనలందరినీ ఉత్తేజపరిచినటువంటి ఉపనిషత్ సింహం ఆదిశంకర భగవత్పాదుల వారు. మళ్ళీ సింహం వెళ్ళి విదేశాల్లో గర్జించింది, వివేకానంద సింహ గర్జన మనం అక్కడ విన్నాం. కనుక ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య పరాన్ని బోధత అనేటువంటి మాట ఇంత చక్కగా ప్రస్తావించబడుతూ ఉన్నది. అయితే ఇక్కడ మేలుకొలుపుంది ఉపనిషత్ మాట. ఈ మాట మనకు చెప్పి మేలుకొలిపిన వాడెవడు? గురువు. గురువుని ఆశ్రయిస్తే ఈ ఉపనిషత్ వాక్యములు చెప్పి నీలోకి ప్రశ్నిస్తున్నాడు, ప్రవేశింపజేస్తున్నాడు. మనం ఉపనిషత్తులు పరిశీలించినప్పుడు ఆ శ్వేతకేతువుకి ఆయన తండ్రి ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి అంటే ప్రయత్నించి తపస్సు చేయన్నాడు. నేను చెప్తే నీకేమిటి, నేను చెప్పేస్తా, శివోహం శివోహం, బాగుందండి నేనే శివుడిని బయలుదేరుతాడు. వాడు మరో హిరణ్యక శివుడు అవుతాడు వాడు, ఎందుకంటే ఆ శివోహం అనే ముందు ఎన్నెన్ని ఎలిమినేట్ చేయాలో చెప్పాడు. నపానిహి నపాదహ నక్షుధ నపిపాస, ఆకలిన నేను ఆకలి కాదు, నేను దప్పిక కాదు, నేను పాదము కాదు, నేను కాళ్ళు కాదు, నేను ప్రాణం కాదు, నేను మనస్సు కాదు, నేను శివుడిట. కానీ ఇవన్నీ నేను అనుకుంటున్న వాడు నేను శివుని అంటే ఎంత ప్రమాదం అండి. ఇవన్నీ ఎలిమినేట్ చేసి అప్పుడు చెప్పాడు ఆయన. కానీ శివోహం చిట్ట చివరి మాట, ఇంత దాకా వెళ్ళాలి. కనుక అది చెప్తే వస్తుందా? బోధన ప్రచోదన కలిగిస్తుంది, సాధన పథ నిర్దేశం చేస్తుంది. అలాంటి గురువు ఆయన చెప్పాడు స్వయంగా తండ్రి చెయ్యన్న, క్రమక్రమంగా చేసి అన్నం బ్రహ్మ అన్నాడు, కాదు కాదు ఇంకా వెళ్ళన్నాడు. ఆ వెళ్ళగా 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 ఆనందో బ్రహ్మేతి వేదనా, మధ్యలో మనోబ్రహ్మ అన్నాడు, మనస్సే బ్రహ్మం అన్నాడు. ఒక్కొక్క స్టెప్ ఎక్కాడు, ఇది కాదు ఇది కాదని చిట్ట చివరికి తెలుసుకున్నాడు, సరిగ్గా తెలుసుకున్నానేనా అని అక్కడ తత్వమసిత్యాది వాక్యములన్నీ అక్కడ ప్రతిపాదింపబడుతున్నాయి. కనుక ఆ సాధనని ప్రేరేపించడానికై ఆ ఉపనిషద్ వాక్యాన్ని మనకు చెప్పేవాడెవడు? గురువు. అయితే ఆ గురువు ఏమిటి? నాలుగు ఉపనిషత్తులు చదివి ఆయన చెప్తే గురువు అవుతాడా? అందుకే గురువుకి శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయిన ఆచార్యుడు అన్నారు. బ్రహ్మనిష్ఠుడు అంటే బ్రహ్మమునందు నిష్ఠ కలిగినటువంటి వాడు అని అర్థం. తన ప్రజ్ఞ అక్కడే ఉన్నది, ఆ బ్రహ్మమునందే ప్రజ్ఞ ఉన్నది. జగత్తును బ్రహ్మముగా చూస్తున్నటువంటి వాడు జగత్తులోనే ఉన్నాడు. ఆయన జగత్తులో ఉన్నాడు, మనము జగత్తులోనే ఉన్నాం, కానీ ఇద్దరు ఒక్కలా లేదు. జగత్తులో జగత్తునే చూస్తున్నామని బ్రహ్మమును చూస్తున్నాడు ఆయన. ఎందుకంటే జగత్తు దేనియందు ఆరోపింపబడి జగత్తుగా భ్రమింపబడుతుందో అది ఏ వికారము లేనటువంటి సత్యం గనక ఆత్మయందు నిష్ఠుడై ఉన్నవాడు, ఆత్మనిష్ఠుడు బ్రహ్మనిష్ఠుడు అటువంటి వాడు గురువు. ఆ గురువు చెప్తే అప్పుడు అర్థమవుతాడట ఆ దక్షిణామూర్తి, ఆ లోపలటువంటి అసలు ఆత్మతత్వం. మన అనుగ్రహం ఏమిటో గాని ఆ దక్షిణామూర్తి గురువు వచ్చాడు ఇక్కడికి. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. కనుక ఆ తత్వాన్ని చెప్పేటువంటి అటువంటి గురువు శివుడేట. పరమాద్వైత విజ్ఞానం కృపయా వై దదాతి యః సోయం గురుర్గురు సాక్షాత్ శివయేవ న సంశయః అని మనకి యోగ వాసిష్ఠం చెప్తున్నటువంటి విషయం. గురువుని ఆశ్రయిస్తే గాని జ్ఞానం రాదు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. తత్వదర్శిన జ్ఞానిన రెండు విశేషాలు. వారంటే మనకి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని చెప్పినటువంటి ఉపనిషత్తు ఎలా వర్ణించిందో అదే సిద్ధార్థాన్ని గీతాకారుడైన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. ఇక్కడ యోగ వాసిష్ఠ ఏం చెప్తోందంటే పరమమైన అద్వైత విజ్ఞానాన్ని కృపతో ఎవడిస్తున్నాడో ఆ గురువు సాక్షాత్ శివయేవ, ఆయనే శివుడు. కనుక ఈశ్వరో గురురాత్మేతి ముత్తివేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ, అది భేదం లేదనేది. అందుకు శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అని. అంటే ఇప్పుడు మనకు తేలిందేమిటి, ఆత్మయందే జగత్తు ప్రతిఫలిస్తూ ఉంటే ఆ జగత్తుతో నువ్వు తన్మయుడివై ఈ జగత్తు బయట కలుగుతుంది అనుకుంటున్నావు. అది కాదయ్యా, అది అంతఃకరణ చైతన్యమునందు ప్రతిబింబితమైనదే అని చెప్పి, ప్రతిబింబితమైన జగత్తు నువ్వు కావు, నువ్వు జగత్తుకు భిన్నమైనటువంటి ఆత్మస్వరూపుడివి అనే ఎరుక సంపాదించుకో. ఆ ఎరుక ఆత్మబోధ వలన, జ్ఞానము వలన కలుగుతున్నది. ఎలాగైతే స్వప్నం భ్రాంతి, ఇది స్వప్నము అనే భావం మెలకు వచ్చకపోతూ ఉన్నదో, అదేవిధంగా జ్ఞానము కలిగిన తర్వాత ఇది మాయా అనే విషయం తేలుతున్నది. ఆ తేలిన తర్వాత ఏది మిగిలిందో, ఆ ఆత్మ చైతన్యమే దక్షిణామూర్తి, ఆయనే గురువు. కనుక స్వాత్మానమేవాద్వయం, అద్వయుడైనటువంటి ఆ దక్షిణామూర్తి స్వరూపాన్ని ఇక్కడ చెప్పి ఆ గురువుకి శివునికి అభేదాన్ని ఇక్కడ చెప్తున్నారు. అందుకే శివాయ గురవే నమః అని మనం ఎప్పుడూ అంటున్నాం. శివాయ గురువే నమః అనేటప్పుడు కేవలం భౌతిక శబ్దంలా తీసుకోవద్దు, అది పరమమంత్ర సమ్రాట్, అది మామూలు మాట కాదు. దాని యందు రుచి కలిగించడానికి ఎవరు చెప్పలేదండి. ఈ మాట నేను అనేక మార్లు చెప్పాను, దాని అంతరార్థం చెప్పచ్చు, కానీ దాని రుచి కలగాలి అంటే ఇక్కడ అర్థమవుతుంది మనకి ఎందుకు అన్నారని. ఎందుకంటే ఒక విధమైన తన్మయీ భావనతో రుచి చెప్తున్నాడు ఇక్కడ. ఇంతకు మించిన మంత్రం లేదయ్యా అన్నాడు. మిగిలిన మంత్రాలకన్నిటికీ మడికట్టుకోవడం, తరగే ఉపదేశము, పద్ధతి, అంగన్యాసం, కరన్యాసం, జపం, మాల, టకటకా తిప్పడం, ఇవన్నీ దానికి ఉంటాయి. కానీ మంత్రానికి అవన్నీ చూసుకోకన్నాడు. కొట్టుకుపోతున్న వాడికి రా పడవి కొడ్డు చేరుస్తానంటే ముహూర్తం బాగాలేదండి తర్వాత చూద్దాం అంటాడా? అది ఎలాగైతే కొట్టుకుపోతున్నవాడు ఒడ్డుని చేరుకోవాలని ఎంత ఆత్రపడతాడో, అలా ఈ సంసార ప్రవాహంలో కొట్టుకుపోతున్నవాడు ఒడ్డు చేరాలి అని తపన పడాలి. ముందు కొట్టుకుపోతున్నాడు జ్ఞానం ఉండాలిగా. పుట్టుకు దగ్గర నుంచి కొట్టుకుపోయే లక్షణం ఉన్నవాడికి ఒడ్డొకటి ఉంది, చేరాలనే తెలియదు కదా. అనాద్య విద్యా దోషం చే దీనిలో కొట్టుకుపోతున్న వాడికి కాస్తైనా జ్ఞానం కలగాలి కదా. కనుక ఆ జ్ఞానం కలిగించి నన్ను తరింపజేయవయ్యా, అది తీవ్రమైన ఇచ్ఛ, అది మోక్షత్వం అంటే బయటపడాలి, బయటపడాలి అని చెప్పి ఆ గురువుని శరణ పెడితే మహానుభావుడు వెంటనే తీస్తాడట. అందుకే ఏ నియమములు లేని మహామంత్రమయ్యా శివాయ గురవే నమః. ఏ నియమం లేకుండా అంత మంత్రమైనప్పుడు గొప్పది ఎలా అయింది? నియమం ఉంటేనే గొప్పది కదండి. అంటే నియమం ఉంటేనే గొప్పది అనేది ఒక విషయం, అయితే ఏ నియమం లేకుండానే గొప్ప ఫలితం ఇస్తుందంటే ఇంకెంత గొప్పదో ఆలోచించండి. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. అందుకే నకాల నియమో ధవారుణ ధనాది సంశోధనం నభూత పరిశుద్ధిరప్యద నచాత్ర దిగ్బంధనం నచాంగకర మాతృకా న్యసన వాయు సంశోధనం శివాయ గురవే నమః పరమమంత్ర సమ్రాడయం అన్నారు. పరమమంత్ర సమ్రాట్టిది. దీనికి కాల నియమం కానీ, అరవణ శాస్త్ర నియమం కానీ, అలాగే గురుదక్షిణలు కానీ, అంగన్యాస కరన్యాసాలు కానీ, దిగ్బంధాలు కానీ, మాతృకాన్యాసాలు కానీ ఏమీ లేవయ్యా. కానీ ఇచ్చే ఫలితం మాత్రం అంత గొప్ప. దైవమునందు ఎలాంటి భక్తి ఉంటుందో, గురువునందు అలాంటి భక్తి కలిగినటువంటి వారికి ఆ మహాత్ములు పరమమైన అర్థాన్ని ప్రకాశింపజేస్తారు అని. అందుకే తస్మై శ్రీ గురుముత్తయే నమ ఇదం శ్రీ దక్షిణాముత్తయే. అయితే ముత్తయే ముత్తయే అని రెండు మార్లు వేశారేమిటి? గురుగారి శ్లోకంలో ఉన్నటువంటి గొప్పతనం అది. రెండు మూర్తులేనా అంటే గురుమూర్తి, మన ముందుకు వచ్చాడు గనక ఆయన మూర్తి అన్నాం. మామూలు గురువా ఆయన? ఆయన ఎవరది? గురు అంటే శబ్దానికి గురు గొప్పదైన అని అర్థం. గురుమూర్తి అంటే గొప్పదైన మూర్తి. ఏమిటా గొప్పదనం అంటే మా గురువు గారు ఆరు అడుగులు ఉంటారండి అని కాదు. అది ఇక్కడ గురుత్వం అంటే జ్ఞాన శ్రేష్ఠత్వము. జ్ఞానము వల్ల ఆయన అయ్యా జ్ఞానమే మూర్తి భవించిన వాడు. శివుడికి మించిన గురువు ఉన్నాడు చెప్పండి? విశ్వమని అనంతమే ఆయన శరీరం అయినప్పుడు ఆ మహానుభావుడు గురుమూర్తి కాడా? పైగా శ్రీ గురుమూర్తి సామాన్యమైంది కాదు. శ్రీ అంటే ఏమిటి? ఇది గౌరవవాచకం కాదు. ఇక్కడ శ్రీ అంటే బ్రహ్మ విద్య అనే ఇక్కడ సాహి శ్రీ రమృతాంసతాం అనే వాక్యం తీసుకుంటే బ్రహ్మ విద్యాస్వరూపుడు శ్రీ గురుమూర్తయే. ఆయన బ్రహ్మ విద్యాస్వరూపానికి అంతటికి ఆది గురువు ఆయన దక్షిణామూర్తి. ఆయన గురించి ఆయన చెప్తే తప్ప ఎవరికి తెలియదండి. అందుకే వశిష్ఠాదులందరికీ మొదటిగా తన గురించి తెలియజేశాడు ఆయన. అక్కడ తెలుసుకున్న వశిష్ఠాదులు బ్రహ్మనిష్ఠులై మన దాకా తీసుకొచ్చారు ఈ విజ్ఞానాన్ని. కనుక ఆది గురువైనటువంటి ఆ దక్షిణామూర్తిని నమస్కరించుకుని తర్వాత రెండవ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. బీజస్యాంతర వంకరో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునర్మయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం మయాయేవ విజృంభయత్యపి మహాయోగీవయ స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇంతవరకు మన గొడవలోకి తీసుకొచ్చాడు, ముందు లోపలికి తెచ్చేశాడు. నీ లోపల ఉన్న స్వాత్మస్వరూపుడే అని. మరి బయట ప్రపంచమంతా అబద్ధమేనంటావా, ఉన్నట్టు కనిపిస్తోంది అంటే అది మాయయ్యా. ఎలా మాయో ఇక్కడ విజృంభించి చూపిస్తున్నారు. అయితే అంతా లోపలే ఉందన్నావే, అంటే ఆత్మ చైతన్యం లోపలే విశ్వాన్ని అనుభవిస్తున్నావు, అంతా లోపలే ఉంది అంటే అర్థం లోపల ఉందంటే ఎలా ఉంది? మరి అద్వయం అంటున్నావు, అద్వయం అంటే రెండుగా లేదు అని అర్థం. మన లోపల ఉన్నది రెండుగా లేకుండా ఎలా ఉంటుందండి? పెట్టెలో పుస్తకం ఉంది అని అన్నావు, అప్పుడు పెట్టె వేరు పుస్తకం వేరు అయిందా లేదా? అలా అయినప్పుడు ఇది అద్వయం ఎలా అవుతున్నది? ఆ లోపల చైతన్య వస్తువు అద్వయం ఎలా అవుతున్నది అంటే అతి దగ్గర ఉపమానం చూపిస్తున్నారు ఇక్కడ. బీజస్యాంతరైవాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునర్మాయాకల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. ఈ విశ్వము అంతటికి ముందు ఈ విశ్వరూపం ఎలా ఉన్నది అంటే ప్రాంగ్ నిర్వికల్పం. వికల్పము అంటే నానాత్వముగా ఏర్పడుట అని అర్థం. నిర్వికల్పం అంటే నానాత్వము లేని ఏకత్వ స్థితి. ఆ ఏకత్వ స్థితిలో ఇదంతా ఎవరి ఎందుంది? ఆ పరమాత్మ ఎందే ఉన్నది. ఆ పరమాత్మ ఎందే ఉన్నది. ఎలా ఉన్నది? అది వేరుగా ఇది వేరుగా ఉన్నదా అనడానికి బీజస్యాంతరివాంకురో అని మాట వేశారు. బీజమునందు అంకురము వలే అన్నారు. విత్తనంలో వృక్షము యొక్క అంకుర దశ ఎలా దాగి ఉందో అదే విధంగా అన్నారు. ఇప్పుడు బీజంలో అంకురం ఉంది అంటే రెండుగా ఉందంటే ఒప్పుకుంటామా మనం? అందుకు ఈ లోపల ఎలా ఉన్నదాన్ని ఇక్కడ చక్కగా చూపిస్తున్నారు. ఆ పరమాత్మ యందు ఈ విశ్వమంతా కూడా నానాత్వము కలగక ముందు ఈ బీజమునందు అంకురమువలే ఉన్నది. అది ఆయన యొక్క అనంతమైన మాయాశక్తి చేత బాహిరపరచబడి వస్తున్నది. మాయా అనే మాట ఇక్కడ మళ్ళీ వేశారు. ఇక్కడ రెండు మార్లు వస్తుంది మాయాశక్తి. మాయాకల్పిత దేశకాల కలన వైచిత్రి చిత్రీకృతం అంటే జగత్ కారణము ఏమిటి అనేదాన్ని. ఈ కారణవాదం గురించి చాలా చర్చలు ఉన్నాయి మనకి వేదాంత శాస్త్రాల్లో. ఆరంభవాదం, పరిణామవాదం, వివర్తవాదం అని మూడు వాదాలు చెప్పారు. ఆరంభవాదం అంటే మొదట ఒకటి ఉండాలి, ఒకటి తయారవ్వాలంటే మొదట ఒకటి ఉండాలి. ఇది ఆరంభవాదం. అంటే కొండ తయారవ్వాలి అంటే కొండ చేసేవాడు, మట్టి, ఇత్యాదులన్నీ ఉండాలి. పరిణామవాదం అంటే ఒకటి మార్పు చెందుతూ వచ్చేది. అయితే ఈ రెండు వాదాలు చెప్పినటువంటి దర్శన శాస్త్రవేత్తలు మనకు ఉన్నారు ఇతర దర్శనాలు. కానీ అద్వైత దర్శనం ఈ రెండింటినీ అంగీకరించదు. ఆరంభవాదాన్ని అంగీకరించదు, పరిణామవాదాన్ని అంగీకరించదు. ఎందుకంటే జగత్తంతటిగా ఆయన విడిగా ఉన్నాడా? కనుక ఆరంభవాదం అక్కడ చెల్లట్లేదు. విడిగా ఉన్నాడు అని చెప్తేనే ఆరంభవాదం వస్తుంది, విడిగా లేడా. ఇక పరిణామవాదం అంటే ఆయన మార్పు చెందేడు అంటే బ్రహ్మం ఎలా మార్పు చెందుతాడు? బ్రహ్మము మార్పు చెందదు. మరి వివర్తవాదం అని ఇక్కడ చూపిస్తున్నారు. వివర్తవాదం అంటే మార్పు చెందినదాని వలే కనిపిస్తున్నాడు, కానీ మార్పు చెందట్లేదు, ఆయన అపరిణామమై ఉన్నాడు. ఇది నువ్వు మాయ చేత మార్పు చెందిన దాని వలె భావిస్తున్నావు. అంటే నీ యొక్క ఆగంతుకజన్య దోషం వివర్తమై తాడును పాముకునేటట్టు ఎలా చేసిందో ఆ విధంగా నిర్వికారమైన ఈశ్వర చైతన్యమునందు జగత్తు ఆభాసగా ఉన్నటువంటిది అని ఆ వివర్తవాదము అని చెప్తున్నారు. ఎలా ఉన్నది అనే దాన్ని ఇక్కడ బీజశ్యాంతరి వాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునర్మాయా కల్పిత. ఆ మాయ చేత కల్పించట. ఏమిటా కల్పన అంటే దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. వైజ్ఞానిక తత్వశాస్త్రములు ప్రపంచ నిర్మాణం గురించి ఇప్పటికీ తలకొట్టుకుంటున్నాయి. కానీ వాళ్ళు ప్రతిపాదించిన అనేక సిద్ధాంతాలు దగ్గరకు కలుస్తున్నాయి శంకరుల వారి ప్రతిపాదించిన ఉపనిషత్ సిద్ధాంతంతో. శంకరుల వారు అంటే ఇది ఉపనిషత్ సిద్ధాంతం అది. కానీ శంకరుల వారు దాన్ని సృష్టిపరిచారు కనుక ఆయన పేరు చెప్తున్నాం. కానీ కొత్త సిద్ధాంతం కాదు ఇది. సృష్టిలో కొత్త సిద్ధాంతం ఉండదు, శాశ్వత సిద్ధాంతమే ఉంటుంది. దాన్ని ఇక్కడ చెప్తున్నారు శంకరుల వారు. ఇది సరిగ్గా కలుస్తోంది. ఇటీవల మనకు వచ్చినటువంటి ఖగోళ శాస్త్ర పరిశోధనలు ఇత్యాదులన్నీ గమనించినప్పటికీ కూడా ఈ విషయం మనకు తేలుతూ వస్తూ ఉంటుంది. అయితే మనం ఆలోచించాం. దేని గురించి ఆలోచించాం? చుట్టూ ఉన్న జగత్తు అంతా భ్రమిస్తామే తప్ప జగత్తు గురించి ఏదైనా ఆలోచించామా? ఏమిటి నక్షత్రాలు, ఏమిటి భూగోళం, ఇందులో ఎన్ని జీవరాశులు, ఎన్ని రకాలు, ఎవడి జీవితం వాడిది, ఏ జీవరాశి బ్రతుకు దానిది, దేని ప్రపంచం దానిది, ఇవన్నీ దైనికది ఉన్నాయి, నేనంతా అని ఎప్పుడైనా ఆలోచించామా? లేదు. ఎందుకు? బయట చూడం, లోపల అంతకంటే చూడం, మధ్యలో వేలాడుతూ అదే ప్రపంచం అనుకుంటూ ఉంటాం. అందువల్లే ఇటు తిప్పినా బాధే, అటు తిప్పినా బాధే. అటు అయితే అబ్బో సైన్స్ అంటాం, ఇటు తిప్పితే అబ్బో ఫిలాసఫీ అంటాం. రెండూ ప్రమాదమే. లోపల చూస్తే వేదాంతం, బయట చూస్తే విజ్ఞానం. ఈ రెండింటికీ సామరస్యం జాగ్రత్తగా చూస్తే ఎంత బయట తిరిగినా అది లోపల గుచ్చుకుచ్చుంటుంది. ఎందుకంటే నీ యందు ఉన్న వస్తువే విశ్వమంతా వ్యాపించింది. కనుక ఇక్కడ ఎలాంటి విషయం అంటే ఇది నువ్వే భగవానుడివయ్యా అనే మాట వినగానే చాలామంది తట్టుకోలేక అద్వైతం మీద మండిపడిపోయారు పాపం. కానీ భగవానుడే నువ్వయ్యా అనే మాట తీసుకోండి పోని, ఈశ్వర చైతన్యం తప్ప జగత్తులో ఏదీ లేదు అంటే ఎంత గొప్పగా ఉందండి. ఆయన వ్యాపకత్వానికి గాని ఆయన పరిపూర్ణతకు గాని ఎక్కడా లోటు లేకుండా ఉన్నదే. మరి భిన్నత్వం అంతా ఏమిటి అంటే మాయాకల్పిత దేశకాల కలన వైచిత్ర చిత్రీకృతం. మాయా అనే మాట ఇక్కడ వేశారు. మాయా అంటే పరమాత్ముని యొక్క అనంతమైన చైతన్య శక్తి అని ప్రధానమైన అర్థం. అనంతమైన చైతన్య శక్తి అది ఏం చేస్తుంది? మియతే ఇది మాయా, కొలిచిపెట్టేస్తుంది. కాదు ఇది ఇంత అది అంత అని కొలిచి పరిమితి ఏర్పాటు చేస్తుంది. కనుక ఒక పరిమితి భావన ఏర్పరిచే శక్తి ఏదైతే ఉందో దాని పేరు మాయ. ఇది జగత్తంతా పరచేడు ఆయన, మాయని జగత్తంతా పరచేడు. కనుక ప్రతిదాన్ని నువ్వు పరిమితిగా చేస్తున్నావు కానీ అఖండమైన ఆత్మచైతన్యాన్ని గుర్తించట్లేదు. ప్రతిదాన్ని పరిమితి పరిమితి పరిమితిగానే భిన్న భిన్న దృష్టి చూస్తున్నా కానీ తదంతర వ్యాపకమైనటువంటి ఏకరసాన్ని నువ్వు దర్శించట్లేదు. అది చూడడమే అసలైన జ్ఞానం రా అని చెప్పడానికి పుట్టింది భగవద్గీత. భగవద్గీత అసలు ఉద్దేశం అది. ఆ ఏకరసాన్ని చూడు. అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్య సాత్వికం. విభక్త విభక్తములుగా కనబడుతున్న దానిలో అవిభక్తంగా ఏముంది? పరమాత్మ చైతన్యం ఉంది. కానీ ఈ దేహములు ఈ భూతములు ఇవన్నీ కూడా ఆయన ఏర్పరిచిన మితి. ఆ మితి వల్ల ఈ మాయాశక్తి ఒక్కొక్క దాని ఎందు ఒక్కొక్క దానిగా మనకి కనిపిస్తున్నది. ఈ మితి ఎలా ఏర్పరుస్తున్నాడు అంటే దేశ కాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. ఎంత విచిత్రమైన చిత్రం అండి అది. విచిత్రం అంటే ఆశ్చర్యం. అందుకే చిత్రం వడతరోర్మూలే నిన్నే అనుకున్నాం. ఆశ్చర్యం ఈ జగత్తంతా ఎలా నడుపుతున్నాడండి ఆ మహానుభావుడు. ఎవరు ఎలా చేయగలరు? ఎందుకంటే కొంతమంది వేదాంత నిరీశ్వరవాదం దగ్గర ఆగిపోయింది. కానీ జగత్తంతా ఈశ్వరమయం అని చెప్తోంది అద్వైతం. అది నిరీశ్వరవాదం కాదు, శూన్యవాదం అంతకంటే కాదు. సచ్చిదానంద ఘనుడైనటువంటి నిర్వికారుడైనటువంటి ఈశ్వరుని యందు భాషించేది జగత్తు అన్నప్పుడు ఎవడు కారణమయ్యాడు? ఆయనే కారణమయ్యాడు అక్కడ. కానీ ఆ కారణం ఎలాంటి కారణం అంటే వివర్త కారణం. అదేమిటో తర్వాత శ్లోకంలో మనం తేల్చుకుందాం. ఎందుకంటే ఒక్క శ్లోకంలోనే అంతా తేలిపోదు. అందుకే ఆయన 9 శ్లోకాలు చెప్పారు ఇక్కడ. అందుకే జాగ్రత్తగా ఇక్కడొచ్చి అనేక అనేక ప్రశ్నలకి మరొక శ్లోకంలో సమాధానం దొరుకుతుంది. కనుక అక్కడ ఏది చెప్తున్నానో ఏకాగ్రంగా వినండి. మరో ప్రశ్న పరిగెత్తదు. ఏ ప్రశ్నలు వస్తాయో ఊహించి నేను దానికి సమాధానాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను నేను ఊహించినంత మేరకు. ఆ జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే లోపల ప్రయాణం కనుక అత్యంత జాగ్రత్తగా వెళ్ళాలండి. ఒక టన్నల్లో కారు తీసుకెళ్ళినప్పుడు అంధకారంలో ఉంటే ఎలా ఉంటుందో అలాంత జాగ్రత్తగా వెళ్ళాలి. అంత అలర్ట్గా ఏకాగ్రంగా వెళితే లోపల ప్రయాణం అది. అందుకు ఇంత జాగా విషయం చెప్తున్నాడు. దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం. ప్రపంచమంతా కూడా ఇంతేనండి. దేశకాల కలనా వైచిత్ర్య, దేశము కాలము. కలన అనే మాటకి కల్పన అని చెప్పుకొని కలనా వైచిత్ర్య అంటే కల్పనా వైచిత్ర్య, కల్పించుట అది. ఈ కల్పన అనే మాటకు చాలా వైదిక అర్థం ఏంటంటే సమర్థత అని ఉంది. దానిలోకి తన చైతన్య శక్తిని ఇమర్చాలంటే సామాన్యమైన విషయమా అండి? తన అఖండ చైతన్య శక్తిని సూర్యుని యందు ప్రకాశంగా మితి చేసి మరొక దాని యందు మరొక దానిలా మితి చేసి ఇలా చేసుకుంటూ వచ్చాడు. ఈ మితి చేయడం వల్ల మనం అక్కడక్కడే చూస్తున్నాం. మితి చెయ్యాలి అంటే తన చైతన్య శక్తిని మితి చేయాలంటే అంత సమర్థత ఉండాలండి. పరిగెత్తుతున్న మహాప్రవాహాన్ని ఒక కట్టు పెట్టాలంటే ఎంత శక్తి ఉండాలి? కనుక ఈ జగత్తంతా పరిచాడు. అయితే జగత్తేనా ఆయన? చాలా రహస్యములు ఉన్నాయండి. ఎంత జగత్తు, నువ్వు చూసినంత జగత్తు. ఈ చూస్తున్న ఈ జగత్తంతా విష్ణువండి అని అంటే పాప ఆయన కొరత పెట్టినట్టే. ఇంతేనా, ఇంకెంత ఉన్నాడు అంటే నాకు తెలియదులేండి. మొత్తం అట్లాస్ అంతా చూసి, ఏది ఆస్ట్రానమీకి సంబంధించిన అట్లాస్ అంతా చూసి, ఆ పైన ఉన్నటువంటి అన్నీ చూసి అంతా విష్ణు అంటానంటే అది కూడా నీ బ్రహ్మాండంలోది. ఎన్ని బ్రహ్మాండంలో ఏం తెలుసు నీకు అది? కనుక అది అంతుపట్టేది కాదు. నువ్వు ఎంత చెప్పినా అది మితే. అది మాయాశక్తి అంటే నువ్వు అనుకునేది అనే కాదు, నువ్వు కొంత మితి చేసుకునేది. ఎంత మితి అది చూడు. అలా చూసినప్పుడు మితి చేయనిది మాయా. ఎలా మితి చేసిందంటే దేశ కాల కలనా వైచిత్రి. దీన్నే మనం విజ్ఞాన శాస్త్ర పరిభాషలో చెప్పాలంటే స్పేస్ టైమ్ అండ్ సబ్స్టాన్స్ అని మూడు చెప్పారు అక్కడ. స్పేస్ అంటే దేశము. దేశం అంటే ఇక్కడ కంట్రీ అని అర్థం కాదండి, చోటు అని అర్థం స్పేస్. టైం అంటే కాలం. ఈ సబ్స్టాన్స్ అంటే వస్తువు అని. ఈ మూడే కదా ప్రపంచమంతా, దేశము కాలము వస్తువు. ఈ మూడిట్లో పరిమితం అయిపోతున్నాం. అందుకే నిన్న ఉంది అనే ఆనందం, ఇవాళ లేదే అని బాధ, నిన్న లేదు ఇవాళ ఉందని ఆనందం, రేపు ఉండదని బాధ. ఎందుకు? ప్రతిదానికి ఫిక్సేషన్ ఆఫ్ టైం. వీటిలోనే చూస్తున్నాం. ఏది చూసినా దాంట్లోంచి చూసి దేశకాల కలన దీంట్లో చూస్తున్నాం. అలా ఏర్పాటు ఫ్రేమ్ బిగించేశాడు ఆయన. ఆ ఫ్రేమ్లోంచి మనం చూస్తున్నాం. కానీ ఫ్రేమ్లోంచి చూస్తుంటే ఫ్రేమ్లో ఇమిడినట్టు కనిపిస్తోంది, కానీ అది ఇమడలేదు. ఇమిడి నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఫ్రేమ్ ఎవరు బిగించారు? నీ యొక్క అంతఃకరణ చైతన్యం బిగించుకున్న ఫ్రేమ్లో ఈ జగతిని చూసి అది ఇంతే అని నువ్వు మితి చేసుకుంటున్నావు. ఎంత చూసినా నీ నుంచే చూస్తున్నావు. ఆ మితి చేసుకుని అదే అని పరవశించిపోతున్నావు, కానీ అది మితిలో ఇమడలేదు. ఇమిడిందా ఇమడలేదా అంటే ఇమిడి నట్టు కనిపిస్తుంది కానీ ఇమడదు. ఆ ఇమిడి నట్టు కనిపించి ఇమడకపోవడమే ఆయన యొక్క ఘనత. అందుకే దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. ఈ వైచిత్రతో చేశాడయ్యా. దేశం ఒక పరిధి, కాలం ఒక పరిధి, వస్తువు ఒక పరిధి. అంటే ఈ మూడు గోడలు అనుకుంటే ఈ మూడు గోడల మధ్య ఈ జగత్తునంతటిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇది ఎలా చేశారంటే మాయావీవ విజృంభయచ్చపి మహాయోగీవయ స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే.